Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జూలై 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. ఇవాళ మధ్యాహ్నం 2:43 చంద్రయాన్ 2 బయలుదేరబోతుంది. అయితే దానికి కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే మొన్ననే యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చి కరెక్ట్గా 53 ముందు అయిపోయింది. చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుని ఈరోజు ఎలాగైనా సరే దీన్ని లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు సండే ఈవినింగ్, అంటే నిన్న ఈవినింగ్ 6:43 ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని ఇస్రో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. జిఎస్ఎల్వి మార్క్ 3M1 ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో దాని రిహార్సల్ కంప్లీట్ అయిపోయింది, అంతా నార్మల్గానే ఉంది. సో ఇంక ఇప్పుడు రెడీ టు లాంచ్ అని వాళ్ళు ఒక ఫిక్సేషన్కి వచ్చేసారు. ఈ శాటిలైట్ స్పేస్ షిప్ ఏదైతే ఉందో ఇది మన భారత జాతీయ పతాకాన్ని చంద్రుడి మీదకి తీసుకెళ్తుంది. జూలై 15 ఫస్ట్ తెల్లవారుజామున 2:30 చేపట్టాల్సిన ఈ మిషన్ సాంకేతిక సమస్య వల్ల 56 ముందే ఇస్రో నిలిపేసింది. నెక్స్ట్ 22 చేపడతామని 18 వాళ్ళు ఈ స్టేట్మెంట్ని పాస్ చేశారు. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం నింగిలోకి దూసుకెళ్ళేటటువంటి ఈ వాహనం ఒక సెప్టెంబర్లో మోస్ట్లీ చంద్రుడిని చేరుతుంది. దీని బరువు 2379 కేజెస్. అయితే డిస్టెన్స్ వచ్చేసి చంద్రుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 3.84 lakh kilometers. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అని చెప్పి దీన్ని ఈ చంద్రయాన్ 2 ఒక మిషన్లా ప్రయోగిస్తున్నారు. ఇది గనక విజయవంతమైతే చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్ ల్యాండ్ చేసినటువంటి 4వ దేశంగా మన ఇండియా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా, చైనా, ఒకప్పటి సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ముక్కలు అవ్వక ముందు ఉంది చూసారా, ఆ సోవియట్ యూనియన్ ఈ ఘనతని సాధించినాయి. ఇప్పుడు మనం 4th. అక్కడ గ్రావిటీ ఉండదు అండ్ ఒక వాతావరణము ఉండదు, అట్మాస్ఫియరు ఉండదు. సో ఇండియా చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్నటువంటి ఫస్ట్ ట్రయల్ ఇది. మూన్ సర్ఫేస్ మీద దిగడానికి పారాషూట్ ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేసిన ప్రయోగాల్లో సగానికి సగం మొత్తం అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఈ తాజా ప్రయోగం కనుక విజయవంతమైతే నెక్స్ట్ అంగారక గ్రహం మీద, ఆస్ట్రాయిడ్స్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగానికి, అలాగే చంద్రుడి మీదకి మనిషిని పంపించడానికి అవకాశాలు కొంచెం పెరుగుతాయి. చంద్రయాన్ 2 3 అతి ముఖ్యమైనటువంటి పరికరాలు ఉన్నాయి. ఫస్ట్ది ఆర్బిటర్. ఇది చంద్రుడి ఆర్బిట్లో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ఇంకోటి ల్యాండర్. ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ల్యాండర్కి విక్రమ్ అని పేరు పెట్టారు. ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది. ల్యాండర్ దిగిన తర్వాత రోవర్ అనే 3వ పరికరాన్ని బయటకు పంపిస్తుంది. రోవర్ బరువు 27 kg ఉంటుంది. రోవర్కి ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ చాలా క్రూషియల్. ఎందుకంటే రోవర్ చంద్రుడి మీద అన్వేషణ చేసి మొత్తం అది గుర్తించినటువంటి సమాచారాన్ని ల్యాండర్కి పంపిస్తుంది. ల్యాండర్ దానిని ఆర్బిటర్కి చేరేస్తుంది. ఆర్బిటర్ దానిని భూమికి పంపిస్తుంది. సో ఆ 15 మినిట్స్ కరెక్ట్గా కనుక ప్రాసెస్ అయితే అసలు చంద్రుడి మీద ఎలా ఉంది ఏంటి అసలు అక్కడ మిగతా అన్ని విశేషాలు కూడాను మనకు తెలుస్తాయి. ఈ వాహన నౌకలో ఇండియా 13 పరిశోధన పరికరాలని అమర్చింది. అంతకుముందు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపించిన ఇంకొక పరికరాన్ని కూడా ఇది ఫ్రీగా మోసుకెళ్తుంది. ఈ పరికరాలు చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంగా వెళుతున్నాయి. ఇంతకుముందు చంద్రుడి మీద దిగిన మిషన్లు అన్నీ కూడాను చంద్రుడి మధ్యరేఖ మీద దిగాయి. ఓన్లీ చంద్రయాన్ 2 ఇప్పుడు దక్షిణ ధ్రువానికి వెళ్తుంది. దీనివల్ల కొత్త సమాచారం లభిస్తుంది అని ఆశిస్తున్నారు. ఆర్బిటర్లో చాలా హై క్వాలిటీ కెమెరా ఒకటి ఉంటుంది. చంద్రుడి మీద ఉన్నటువంటి థిన్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ని విశ్లేషించేటటువంటి ఒక పరికరం కూడా ఉంది. అలాగే భూకంపాలలాగానే చంద్రుడి మీద కూడా వస్తూ ఉంటాయి. మనం దాన్ని ఎర్త్ క్వేక్ బదులు మూన్ క్వేక్ అనొచ్చేమో. సో వాటి అనాలిసిస్ చేయడానికి కూడా అందులో ఒక ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ప్రోబ్ తరహా పరికరం ఒకటి కూడా ఉంటుంది. దానిని చంద్రుడి సర్ఫేస్ కిందకి పంపిస్తారు. దాంతో చంద్రుడి మీద ఉన్నటువంటి టెంపరేచర్స్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి మట్టి గురించి చెప్పేటటువంటి ఇంకో పరికరం కూడా ఉంది. దీన్ని మనం ఒక సిరీస్ అనుకోవచ్చు, చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2. 2008లో చంద్రయాన్ 1 ప్రయోగానికి మనము అన్నీ సిద్ధం చేసుకుని పంపించాము. ఇప్పుడు చంద్రయాన్ 2ని చేపడుతున్నాం. చాలా తక్కువ ఖర్చుతోటి చంద్రయాన్ 1 మిషన్ని ఇస్రో చాలా విజయవంతంగా చేయడం అనేది ఇంటర్నేషనల్లీ చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అప్పటి కార్యక్రమానికి ఇండియా సారథ్యం వహిస్తే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్లు కూడా అందులో భాగమయ్యాయి. చేసింది మనము, బట్ వాళ్ళ ఇన్పుట్స్ అవి ఇచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. చంద్రయాన్ 1ని 2 ఏళ్ళు పనిచేసేలా రూపొందించినప్పటికీ 10 నెలల తర్వాత అందులో ఉన్నటువంటి పరికరాలు ఫెయిల్ అయ్యాయి. అప్పటికే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టడం ద్వారా చంద్రయాన్ 1 చరిత్ర సృష్టించింది. ఇక మరి ఇప్పుడు వెళ్ళేదాంతో మరి ఎన్ని వివరాలు తెలుస్తాయి, ఏంటి దానివల్ల ఇంకా మనం ఎంత సమాచారం తెలుసుకుని ప్రపంచానికి తెలియజేయగలం, ఎందుకంటే మనం వెళుతోంది ద అదర్ సైడ్. ఇప్పటి వరకు అన్నీ కూడాను సెంటర్ ఆఫ్ ది మూన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాయి. మనం సౌత్ వైపు వెళ్తున్నాం, దక్షిణ ధ్రువానికి. కాబట్టి ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందా అనే దాని మీద కూడాను దృష్టి సారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక చరిత్రని మనం మళ్ళీ కొనసాగించడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చంద్రయాన్ 1 ఆల్రెడీ అట్లీస్ట్ వాళ్ళు 2 ఇయర్స్ అనుకున్నారు, బట్ 10 మంత్స్ సక్సెస్ఫుల్గా గడిచింది. దాంట్లో చాలా విషయాలు కూడా మనకు తెలిసినాయి. సో ఇప్పుడు 2 తోటి ఇంకా కొన్ని కొత్త విషయాలు మనకు తెలుస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఆ 15 మినిట్స్ చాలా కీలకమన్నారు కదా, అప్పటికే అన్నీ ఏవైతే విషయాలు తెలుసుకోవాలో అవన్నీ కూడా ఒకదానొకటి చేరవేసి మన భూమికి కూడా చేరవేస్తాయి. కాబట్టి సెప్టెంబర్లో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ఒక చిన్న విరామం తీసుకుందాం, మరింత మాట్లాడతాను ఆ తర్వాత.
రాగ భావ మమ రే గమ కమల రాగ భావ మమ రే నాద సాధనలే దేవి పూజ నాద సాధనలే దేవి పూజ నాద సాధనలే దేవి పూజ నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11:00 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారవి చిత్రం కార్యక్రమానికి. సో ఎటు మనం చంద్రయాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అలాగే చంద్రుడి మీద ప్రయాణానికి కూడాను మొన్న జూలై 20 50 ఏళ్ళు నిండినాయి. అంటే స్వర్ణోత్సవాలు. మనము ఎంతసేపు చిన్నప్పటి నుంచి, మనమేంటి మన తరమే కాదు, ఎప్పటి నుంచో కూడా రాముడికి కూడాను చందమామ కావాలంటే ఏమో అద్దంలో అవి తీసుకొచ్చి చూపించారు అని అనేవాళ్ళు. అద్దం అప్పుడు ఉందలేదని తెలియదు, కానీ కనీసం ఒక క్షీర ఘటనలో అనుకోండి పోని ఒక పాల గిన్నెలో చందమామను చూపించేదిగో ఇక్కడే ఉన్నాడు తిను అని చెప్పి తినిపించేదని చెప్తూ ఉంటారు. రాముడంతటి వాడే చందమామ కావాలని అడిగాడంటే ఇంకా మనం లెక్క. మనం మన పిల్లలకి కూడా అందుకే అన్నం పెట్టేప్పుడు, అంటే ఇప్పుడంటే ఏవో ఇంగ్లీష్ రైములు అవి ఇవి వచ్చినాయి, కానీ ఇంకా ఇంగ్లీష్ ఏంటి మరీను, అదేంటి 1000 తలల్లో అంటారు చూసారా, 1000 తలలు వేస్తుంది అంటారు చూసారా, అలాగే 1000 తలలు వేస్తుంది. ఇప్పుడు కొరియను స్పానిష్ రైమ్స్ కూడా నేర్చేసుకుంటున్నారు, అసలు తెలుగు మాత్రం మర్చిపోతున్నారు. సో ఈ చందమామ రావే, జాబిలి రావే ఇవన్నీ కూడాను ఎంతసేపు మనని రమ్మని పిలవడమే కాదు, ఆయన మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. అందుకే మనం ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాం. ఆకాశం వైపు అలా అసలు, అంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంటాలిటీ వచ్చిన తర్వాత పెద్ద చూడట్లేదు, కానీ అది వరకు అలాగా మొత్తం ఇండిపెండెంట్ హౌస్లో రాత్రి అయ్యేసరికి అన్నాలు తినేసాక చక్కగా అలా ఆరుబయట మంచాలు వేసుకుని అమ్మమ్మ తాతయ్యలు అందరూ ఏమో చక్కగా మనకు కథలు చెప్తూ ఉంటే అలా ఆకాశం కేసి చూస్తూ నెమ్మదిగా అలా నిద్రలోకి జారుకోవడం ఎంత హ్యాపీగా ఉంటుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. సరే, ఇంతకీ విషయం ఏంటంటే అలా చూస్తున్నప్పుడు మనకు చాలాసార్లు అక్కడ ఏదో ఉంది, అదేంటో మనకు తెలియాలి, అదేంటో మనకు తెలియాలని మనం అనుకున్నట్టే ప్రపంచంలో చాలా దేశాలు అనుకుని ఉంటాయి. ఆ యొక్క స్ఫూర్తితోటే ఇదిగో కరెక్ట్గా 50 ఏళ్ల క్రితం చంద్రుడి మీదకి కాలు మోపారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చందమామ రావే అనడానికి ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళు ఫోటోలు అవి తీసుకున్నారు, పంపించారు, అంతా బాగానే ఉంది. దానికి సంబంధించి అంటే మరి స్వర్ణోత్సవాలు కదా, సో దానికి సంబంధించి కూడా మరి కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. ఎట్లాగో చంద్రుడి మీద గురి మన టాపిక్ వెళ్ళింది కాబట్టి, చంద్రయాన్ అని అది ఇది మాట్లాడుకున్నాం కాబట్టి, అప్పుడు పంపించాము ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఎందుకు అసలు మనం పంపించలేదు అనేది నాకు పెద్ద క్వశ్చన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టిన ఫస్ట్ ఆ క్షణంలో అన్నది ఏంటంటే, ఇక్కడ మనిషి వేస్తున్నది చిన్న అడుగే కావచ్చు కానీ మానవాళికి ఇది అతిపెద్ద ముందడుగు అన్నారు. ఇది 50 ఏళ్ల కిందట నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ తర్వాత మేబీ ఎవరైనా వెళ్ళినా కూడాను అది ఎవరు గుర్తుపెట్టుకోరు, అదేదో సినిమాలో డైలాగ్ లాగే ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే చేశారో దాన్నే గుర్తుపెట్టుకుంటారు, సెకండ్ థర్డ్ అసలు ఎవరికి అవసరం కూడా లేదు, అసలు చేసిన ఎవరు దాన్ని చేశారని కూడా చెప్పరు. సో అపోలో 11 స్పేస్షిప్ ద్వారా చంద్రుడి మీదకి అడుగు పెట్టినటువంటి ఫస్ట్ ఆ తరుణం ఏదైతే ఉందో అది చాలా ఒక గూస్ బంప్స్ టైప్ ఆఫ్ మూమెంట్ అన్నమాట. ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూసింది. 1969 జూలై 20 అపోలో 11 వ్యోమనౌకకు చెందినటువంటి ఈగల్ మాడ్యూల్ ట్రాంక్విలిటీ బేస్ మీద దిగింది. ఆ కొన్ని గంటల తర్వాత అంటే 9:56 సెంట్రల్ టైం, అదే గనక ఇండియన్ టైం ప్రకారం అయితే జూలై 21 ఉదయం 9:26 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టి మానవ చరిత్రలోనే చంద్రుడి మీద నడిచినటువంటి మొట్టమొదటి మనిషిగా నిలిచిపోయారు. ఆర్మ్స్ట్రాంగ్ని ఎడ్విన్ బజ్, ఆల్డ్రిన్లు అనుసరించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నాసాకు చెందినటువంటి ఇంకో 5 భూమి సహజ ఉపగ్రహానికి వెళ్ళొచ్చారు, నేచురల్ శాటిలైట్. అయితే 1972 యుజన్ సెర్నన్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన తర్వాత ఇక అక్కడికి మనుషుల్ని పంపే మిషన్కి అమెరికా ముగింపు పలికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక 46 వరకు చంద్రుడి మీదకి ఏ ఒక్క దేశం కూడా అసలు మనుషుల్ని పంపించలేదు. మరి చంద్రుడి మీదకి మనుషులు వెళ్ళలేదని అక్కడికి వెళ్ళొచ్చారనే ఫోటోలు కూడా అమెరికా సృష్టించినవేనని చాలా రకాల కుట్ర సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. మేలో నాసా ఒక ప్రకటన చేసింది 2024 మానవ సహిత యాత్ర ఒకటి చేపడతాము అని. ఆ యాత్రలో మహిళల్ని చంద్రుడి మీదకి పంపిస్తాము అని పేర్కొంది. అయితే 50 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికే అమెరికాతో పాటే ఏ దేశం కూడా చంద్రుడి మీదకి ఎందుకు మనుషుల్ని పంపించలేదు అనేటటువంటి ఒక క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ను చంద్రుడి మీదకి పంపించి రష్యాతో జరుగుతున్నటువంటి అంతరిక్ష పోరులో అమెరికా విజయం సాధించింది. బట్ ఈ మూన్ మిషన్కి అమెరికాకి చాలా భయంకరంగా ఖర్చు అయింది. అదే మరి చిన్న చితక విషయం కాదు కదా, ఇక్కడి నుంచి ఒక ఏదైనా వేరే దేశానికి వెళ్ళాలంటేనే 100,000 రూపాయల దాకా ఓన్లీ ఆన్వర్డ్స్ టికెట్ అవుతుంది. మరి అలాంటిది చంద్రుడి మీదకి విపరీతంగా ఖర్చు అవుతుంది. మోర్ ఓవర్ అక్కడ క్లైమాటిక్ కండిషన్స్, వాటికి తట్టుకోవడానికి సూట్లు అవి ఇవి ఎన్ని ఉంటాయి. అందుకని చంద్రుడి మీదకి మానవ సహిత యాత్ర చేయడం చాలా 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 ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అందులో పైగా మెయిన్ ఏంటంటే శాస్త్రీయంగా ఒక సహేతుకత కూడా లేదు అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జియోలాజికల్ ప్రొఫెసర్ మిచెల్ రిచ్ అన్నారు. ఎందుకంటే చాలామందికి ఉంటుంది వెళ్ళాలి వెళ్ళాలని, కానీ నిజంగా అంత ప్రయాణము చేయాలి? హార్డ్లీ మనకి ఒక 24 గంటలు అమెరికా నుంచి ఇక్కడికి వస్తేనే జెట్ లాగ్ అని చెప్పి 2 రోజులు నిద్రపోతాం. అలాంటిది నెలల తరబడి ప్రయాణం చేసి వెళ్ళే వరకు ఉండి అక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు, దానికి ఇంత ఖర్చు, టెక్నికల్గా ఎన్ని చూసుకోవాలి ఫ్యూయల్ దగ్గర నుంచి మొదలు పెడితే. ముందు రాకెట్ సైన్స్ ఖచ్చితంగా ఒక మామూలుగా ఏదైనా విషయం మనకు అర్థం కాలేదని అబ్బా ఇదేం పెద్ద రాకెట్ సైన్సా ఏంటి అర్థం కాకపోవడానికి అంటారు, అంటే అది అర్థం కాదనే కదా. ఎంతోమంది టెక్నికల్ టీం కూర్చుని దాన్ని డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ ఒక శాటిలైట్ని పంపించడం అంటే ఓకే, అట్లీస్ట్ అందులో ప్రాణ నష్టం ఏం జరగదు, మహా అయితే ఫెయిల్ అయితే స్పేస్లో డెబ్రిస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అసలు అదే చాలా ఎక్కువగా ఉంది. ఏంటి మామూలుగా భూమి సరే గ్లోబల్ వార్మింగ్ ఇంకోటో పొల్యూషన్ పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ స్పేస్లో పొల్యూషన్ చాలా ఎక్కువైందని మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం గుర్తుందా? ఎందుకు, మనమే తోశారు యాక్చువల్గా వాళ్ళు, కానీ చైనా పంపిస్తున్నటువంటి శాటిలైట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటి నుంచి డెబ్రిస్ మొత్తం బయటకు వచ్చేసి అక్కడక్కడ తిరుగుతోంది. అది ఎప్పుడు గ్రావిటేషనల్ జోన్లోకి వస్తే అప్పుడు విపరీతంగా చెత్త మన భూమి మీద పడుతుంది అనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం. ఏ చైనా ఒకటే ఎందుకు, అమెరికా రష్యా ఎన్నెన్ని కంట్రీస్ పంపిస్తున్నాయి, మనం పంపిస్తున్నాం. ఇవన్నీ మరి శాటిలైట్ నుంచి వచ్చేటటువంటి ఆ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా అక్కడే డెబ్రిస్గా మారి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. మరి నో వండర్ రేపొద్దున ఈ డెబ్రిస్ అంతా లాగా చుట్టూ తిరిగి తిరిగి గ్రావిటేషనల్ ఫోర్స్ వరకు రావట్లేదు, సో కిందకి రాదు, అక్కడక్కడే తిరిగి తిరిగి అది ఒక మిల్కీ వేలా ఫామ్ అయిపోతున్నాము. దాన్ని చూసేదన్నా మనం ఒక మిల్కీ వే అనుకున్నాం అనుకోవచ్చు, చెప్పలేం. సో ఇలా మనకే చాలా కారణాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు మరి వాళ్ళు అంతంత ఖర్చు పెట్టి మానవుల్ని ఎందుకు పంపించాలని ఎందుకు పంపించాలి అన్న క్వశ్చన్ వాళ్ళకి ఎరేజ్ అయిందో మరి ఏమో తెలియదు. కానీ ఆ తర్వాత అంటే 50 ఏళ్ళ క్రితం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళాడు, ఆ తర్వాత ఒక 4 ఏళ్ల పాటు ఎవరన్నా అమెరికా నుంచి ఒకళ్ళు రష్యా నుంచి ఒకళ్ళు అట్లా వెళ్ళారు. కానీ ఆ తర్వాత అంటే 46 ఏళ్ల నుంచి మటుకు ఎవ్వరూ వెళ్ళలేదనే చెప్పొచ్చు. మూన్ మిషన్ బడ్జెట్ కోసం కాంగ్రెస్ని ఒప్పించడం చాలా కష్టమైనటువంటి పని. అసలు స్పేస్ షిప్ని చంద్రుడి మీదకి పంపించి తిరిగి తీసుకురావడానికి రీజన్స్ ఏముంటాయి? కాబట్టి ఓన్లీ ఏదో జనాలకు చూపించడానికి అంటారా, దానికోసం ఇంత ఖర్చు పెట్టడం వేస్ట్ అని ఆయన అన్నారు, ఆ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. అయితే మూన్ మిషన్ సంవత్సరాల్లో అమెరికా ప్రభుత్వం ఫెడరల్ బడ్జెట్లో నాసాకి 5% నిధుల్ని కేటాయించింది. ప్రస్తుతానికి మటుకు 1% మాత్రం కేటాయిస్తున్నారు. అప్పట్లో ఇలా మూన్ మిషన్కి భయంకరంగా నిధులు కేటాయించడంతో వాళ్ళు కట్టిన పన్నులు చంద్రుడి మీదకి వెళ్ళిపోతున్నాయని ప్రజలు భావించి కొంచెం ఏహే ఏంటిది ఇక్కడేమో ఇమ్యూనిటీస్ పెంచకుండా అక్కడెక్కడికో వెళ్ళడానికి వాళ్ళు ఏదో చేయడానికి ఇవన్నీ అవసరమా మనకి అని చెప్పి వాళ్ళు చాలా ఏమంటారు చిరాగ్గా ఫీల్ అయ్యారట. ఎందుకు ఇంత ట్యాక్సులు కడుతున్నాం మనము, మనకేమైనా ఇమ్యూనిటీస్ ఉండాలి, అంతేగాని అక్కడెక్కడికో వెళ్ళడానికి ఏంటి అని. కాబట్టి ఎందుకులే మళ్ళీ అనవసరంగా గవర్నమెంటు డిస్టర్బ్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడాను కొంచెం తగ్గారు. ఈ మధ్య ఒక్క అమెరికా నుంచే కాకుండా మిగతా దేశాలు కూడా చంద్రుడి మీద యాత్రలకి కొంచెం ఆసక్తి కనబరుస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మొన్న మార్చిలో మాట్లాడుతూ, పొరపాట్లు చేయకండి, ఈరోజు మనం అంతరిక్ష పోటీలో ఉన్నాం, మనం 1960లో పోషించినటువంటి పాత్ర కంటే ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద పాత్రే వహించాలి అని అన్నారు. సో మీరు అనవసరంగా ఏమక్కర్లేదు, వాళ్ళకి కావాలంటే వాళ్ళు చూసుకుంటారులే, మనం అసలు దాంట్లో ఏం కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు అనేటటువంటి హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు అని. టెక్నికల్లీ స్పీకింగ్ సాంకేతిక సామాగ్రి ఏదైతే ఉందో చాలా తక్కువ ధరకే దొరకడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా కొంచెం బాగా విరివిగా జరుగుతూ ఉండడంతో చాలా దేశాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా మూన్ మిషన్లో పాల్గొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ స్పేస్ ఎక్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను అట్లాగే కదా స్టార్ట్ చేసింది. జనవరిలో చైనాకు చెందిన చేంగ్ 4 సక్సెస్ఫుల్గా చంద్రుడి మీద మరో పార్శ్వం వైపు విజయవంతంగా అడుగుపెట్టింది. చెప్పాలంటే ఇంకో 100 ఏళ్లలో చంద్రుడి గురించి మనకి చాలా కూలంకషంగా తెలిసిపోతుంది. అప్పుడు మనము ఇంకా అప్పుడు యూనివర్స్లో ఉన్నటువంటి మిగతా ప్రదేశాలను కనుక్కోవడానికి వెళుతూ ఉంటాం. ఒక్కొక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే. మనిషి టెక్నికల్లీ ఎంత ఎదిగాడు, లేకపోతే టెక్నికల్ ఎంత నాలెడ్జ్ని సంపాదించాడు, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి? మనము దాని మీద కరెక్ట్గా దృష్టి పెట్టి, ఎస్ దీంట్లో ఇవి ఉన్నాయి, ఈ అట్మాస్ఫియర్ మనకి ఇలా పనికొస్తుంది, ఇదిగో ఇక్కడ ఈ వాటర్ ట్రేసెస్ ఉన్నాయి, ఆ వాటర్లో ఈ pH లెవెల్స్ ఇలా ఉన్నాయి, మనం అక్కడ బతకగలము బతకలేము ఇలాంటివి కాకపోతే మరీ ఎక్కువ తెలుసుకున్నా కూడా ప్రాబ్లం ఏంటంటే, బాగా డబ్బున్న వాళ్ళు ప్రపంచం మొత్తం మీద 2% ఉంటారు. ఆ 2% జనాలు ఇదిగో వెకేషన్కనో లేదా అక్కడ సెటిల్ అవ్వడానికో వెళ్ళిపోయి వాళ్ళు ఒక టార్గెట్ సెట్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ మనము చేయాల్సినంత చెడంతా చేసేసాం, ఎన్విరాన్మెంట్ మొత్తం పొల్యూట్ అయిపోయింది, అసలు ఎంత చెత్త తయారు చేయాలో అంత చెత్త తయారు చేసాం, వాటినన్నా ప్రశాంతంగా ఉండనిస్తే మంచిది అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి చూస్తే చంద్రబాబు కూడాను అందంగా కనపడ్డేమో రేపు పొద్దున వీళ్ళు అక్కడికి వెళితే అని ఒక భయం మాత్రం నాకుంది. ఇది మేబీ కొంచెం ఎగ్జాగరేషన్ అయ్యి ఉండొచ్చు, బట్ ఐఎమ్ డామ్ షూర్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన అలవాట్లు మార్చుకోకపోతే, లేకపోతే మనం ఉండేటటువంటి పరిసరాలని మనం ఎట్లా అట్టుపెడుతున్నాము, ఎంత మనం పర్యావరణానికి మేలు చేస్తున్నాం ఎంత కీడు చేస్తున్నాం అనేది కనుక తెలుసుకోకపోతే నో వండర్. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరింత మాట్లాడతాం.
నన్ను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. ఆ ఓకే, ఓ ప్రభుత్వం ఇగో ట్యాక్సులు పెంచేసింది, నాసాకే కాదు ఇస్రోకే కాదు, ఇగో ఏవైనా సరే స్పేస్లో రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పి ఇంత ఖర్చు పెడుతుంది. దీనివల్ల అసలు మనకేం వస్తుంది? ముందు మన తిండి బట్ట వీటి గురించి చూడాలి కానీ అంటారా? నిజానికి మనకు వచ్చే ఎన్నో నిధులు చెప్పాలంటే ఒక 60% to 65% మరీ మాట్లాడితే 70% కూడా కేవలం ఫ్రీగా ఇచ్చేయడానికే సరిపోతున్నాయట. ఇది నేను చెప్పట్లేదు, ఒక సర్వే చెప్తుంది. కేవలం 30% మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తున్నారు. 70% మటుకు ఇదిగో ఇలాగా సబ్సిడీలు, తర్వాత ఫ్రీ ఉచిత విద్యలు, ఉచిత వైద్యాలు, ఉచిత ఈ ఉచిత అనే పదం ఏదైతే ఉందో దానికే ఎక్కువ వెళుతుందట. నాకు అందుకే వెనిజులా క్రైసిస్ గుర్తొచ్చి భయం వేస్తూ ఉంటుంది. సరే, ఆ విషయం పక్కన పెట్టండి, అది మళ్ళీ ఇంకో వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది. బట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అయితే ఫస్ట్ కాలు పెట్టాడు చంద్రుడి మీద అని మనం అనుకున్నాము, అది ఏదో వాళ్ళు వెళ్ళొచ్చారు ఓకే వాళ్ళకి చెప్పుకోవడానికి గ్రేట్గా అని కాదు, దాని తర్వాత మనిషి జీవితంలో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. అది మంచిగా చెడుక అనేది మీరు డిసైడ్ చేసుకోండి, బట్ నేను ఆ డ్రాస్టిక్ చేంజెస్ ఏంటనేది మాత్రం నేను చెప్తాను. టెక్నికల్లీ స్పీకింగ్ మన లైఫ్ చాలా కొంచెం ఇంపాక్ట్ఫుల్గా, కొంచెం టైం సేవింగ్గా మారింది. మన రోజువారీ జీవితం మీద ఒక ఏమంటారు పవర్ఫుల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ప్రస్తుత కరెన్సీ విలువ ప్రకారం చూస్తే అపోలో ప్రాజెక్ట్ కోసం చేసిన ఖర్చు ఆల్మోస్ట్ $200 బిలియన్ దాకా ఉంటుంది. $200 బిలియన్ అండ్ ఆ ప్రాజెక్ట్ ఫలితం మరెన్నో విజయాలకి ఆవిష్కరణలకి ఒక స్టెప్పింగ్ స్టోన్గా మారింది. ఆ మిషన్ కోసం అభివృద్ధి చేసినటువంటి టెక్నికల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మన డైలీ రొటీన్లో చాలా ఉపయోగపడతాయి. అందులో డస్ట్ బస్టర్ అనే ఫస్ట్ వాక్యూమ్ క్లీనర్ 1979లో మార్కెట్లోకి వచ్చింది. ఆ విషయం తెలుసా? బ్లాక్ అండ్ డెక్కర్ అనేటటువంటి అమెరికన్ సంస్థ 1961లో ఒక డ్రిల్లింగ్ పరికరాన్ని ఆవిష్కరించింది. అదే సంస్థ అపోలో స్పేస్ క్రాఫ్ట్ కోసం అని చెప్పి నాసాకి ఒక ప్రత్యేకమైన డ్రిల్ని తయారు చేసి ఇచ్చింది. ఆ డ్రిల్ కోసం ప్రత్యేకమైన ఇంజన్, బ్యాటరీస్ని రూపొందించడం ద్వారా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి బ్లాక్ అండ్ డెకర్ సంస్థ ఆ తర్వాత చాలా రకాల పరికరాలని తీసుకొచ్చింది. అందులో 1979లో వచ్చినటువంటి ఫస్ట్ కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్, డస్ట్ బస్టర్ ఒకటి. 30 ఏళ్లలో 15 కోట్ల డస్ట్ బస్టర్ వాక్యూమ్ క్లీనర్స్ అమ్ముడుపోయినాయి. తెలుసా ఆ విషయం? అంతలాగా అది మనకి ఉపయోగపడింది. అలాగే ఈ ఆర్ఓ ఫిల్టర్డ్ వాటర్ అని అవని ఇవని మనం ఇప్పుడు ఏవైతే మనము ఈ మధ్య వాట్సాప్లో కూడా చదివా, నాకు బాగా నచ్చింది. బయట పానీపూరి తినేటప్పుడు వాడిని అడగం ఇవి మినరల్ వాటరా కాదా అని. ఇంకోటి ఏమన్నా బయట ఏం చేసేటప్పుడు మనం ఏం అడగం. కానీ హోటల్కి వెళ్ళినప్పుడు మటుకు అర్జెంటుగా గ్లాస్లో వాటర్ చూడంగానే ఇవి ఆర్ఓ వాటరేనా లేకపోతే వాటర్ బాటిల్ వాటరా అని అడుగుతాం మనం. అది మన గ్రేట్నెస్. మిరక్వే బజ్జీలు వేయించేవాడిని ఇది రీయూజ్డ్ ఆయిలా, ఇవే అడగం. వాటర్ విషయంలో అది కూడా మనం హోటల్కి వెళ్ళినప్పుడు మాత్రమే అడుగుతాం. అది సరే. అపోలో స్పేస్ షిప్లో ఉపయోగించినటువంటి వాటర్ ఫిల్టర్ ఆ టెక్నికల్ ఇదైతే ఉందో ఆ ఫార్ములా ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి వాటర్లో బ్యాక్టీరియా, వైరస్, ఆల్గే వీటన్నిటిని చంపడానికి ఉపయోగిస్తున్నారు. సో అపోలో మిషన్ కారణంగా క్లోరిన్ ఫ్రీ వాటర్ స్టెరిలైజేషన్ ఆర్ ప్యూరిఫికేషన్ విధానాన్ని, ఆ టెక్నికల్ ఎలిమెంట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నాసా అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీతోటి సిల్వర్ అయాన్స్ని నీటిల్లోకి పంపించి బ్యాక్టీరియాని, ఆల్గేని చంపేస్తారు. ఇదే టెక్నిక్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్సు, ఈ వాటర్ ఫౌంటైన్సు వీటన్నిటిలోనూ విరివిగా వాడుతున్నారు. అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, లేటెస్ట్ క్లాక్స్, తర్వాత రిస్ట్ వాచెస్ ఉంటాయి కదా, అపోలో లాంటి అంతరిక్ష ప్రాజెక్టులకి సమయంలో ఖచ్చితత్వం చాలా ముఖ్యం. మనలాగా ఇప్పుడు వస్తున్నాను అంటే ఆన్ ద వే అనేటట్టు, ఇంకో 2 గంటల తర్వాత వెళ్ళేటట్టు ఇలా ఉండవు. సో ఒక్క సెకండ్ అటు ఇటు అయినా కూడా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అసలు ఒక పర్ఫెక్ట్గా టైం చెప్పేటటువంటి అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని సూచించే గడియారాలు అవసరం. ఆ అవసరం కారణంగానే యాక్యురసీ అసలు 100% ఉండేటట్టు, నాట్ ఈవెన్ 99.99, ఇట్స్ 100%. లేటెస్ట్ టెక్నాలజీ గడియారాలు రూపుదిద్దుకున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అపోలో 11 మిషన్లో ఆమ్స్ట్రాంగ్ తోటి ఉన్నటువంటి ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నాడో అతను చంద్రుడి మీద నడిచిన బజ్ ఆల్డ్రిన్ ధరించినటువంటి పాత రకం చేతి గడియారానికి విపరీతమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. అప్పుడైతే అసలు దాని గురించి ఎంత మాట్లాడుకున్నారో. అలాగే షూస్, చంద్రుడి మీద నడిచే సమయంలో అపోలో సిబ్బందికి రక్షణ కల్పించడం కోసం 1965లో రూపొందించిన మోడల్ సూట్లు ప్రస్తుతం ఇంకా ఆస్ట్రోనాట్స్ ఉపయోగిస్తున్నారు. అలాగే ఆ స్పేస్ సూట్ల తయారీ కోసం వినియోగించిన టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్నే షూ తయారీలో కూడా చాలా రకమైన మార్పులు చేయడానికి ఉపయోగపడింది. దాని ఫలితంగానే గత కొన్ని దశాబ్దాల కాలంలో చాలా సౌకర్యవంతమైన, మన్నికైన అండ్ ఈ చెమటను పీల్చుకోగల షూస్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అవే ఇప్పుడు ఎవరైనా సరే స్ప్రింటర్స్ వాడేవి, తర్వాత కొంచెం బాగా డబ్బున్న వాళ్ళైతే వాకింగ్కి కూడా అవే వాడతారు. అలాగే 1967లో నాసా శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్నటువంటి 3 ఆస్ట్రోనాట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన అమెరికా అంతరిక్ష కార్యక్రమాన్ని చాలా కన్ఫ్యూజన్లో పడేసింది. కానీ ఆ ఘటన తర్వాత నాసా అత్యాధునిక అగ్ని నిరోధక దుస్తుల్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆ రకం దుస్తుల్నే చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. వాళ్లే కాదు, బయట మామూలుగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా చేసినా కూడాను. అప్పట్లో ఏంటంటే ఈ ఆస్ట్రోనాట్లు విశ్రాంతి కోసం వినియోగించినటువంటి ఏదైతే చిల్లింగ్ జోన్ ఉంటుందో అది ఇప్పుడు ప్రపంచమంతా వినియోగిస్తుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ రోగులతో సహా అందరికీ దాన్నే ఉపయోగిస్తున్నారు. ఇంకోటి, నాసా అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీని స్ఫూర్తిగా తీసుకుని డిఫిబ్రిలేటర్స్ పరికరాలను కూడా తయారు చేస్తున్నారు. ఎస్, ఎందుకంటే గుండె ప్రమాదకర స్థాయిలో చాలా అన్యూజువల్ స్పీడ్తో కనుక కొట్టుకునే వాళ్ళకి వైద్యం అందించడానికి డిఫిబ్రిలేటర్స్ అనేటటువంటి ఒక ఎక్విప్మెంట్ని వాడతారు. అపోలో ప్రయోగ సమయంలో కూడా నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఈ పరికరాల్లో వాడుతున్నారు. ఫస్ట్ టైం 1980లో ఈ పరికరాలు వాడుకలోకి వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. లాస్ట్ మినిట్లో ఒకవేళ గుండెకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా. ఇక ఆహార భద్రత విషయంలో కూడా ఇలాంటిదే ఒకటి ఉంది, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. తిప్పడంటే తిప్పడు, జీరుడంటే ఒప్పడు, ఆ సొల్లు కబులు చెప్పడు, అన్నమాట తప్పడు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ సొల్లు కబులు చెప్పడు, అన్నమాట తప్పడు. కప్పరాల తిప్ప మీద ఉప్పరోణ్ణి సాకలోణ్ణి, కప్పరాల తిప్ప మీద ఉప్పరోణ్ణి సాకలోణ్ణి. ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు మాంగోరు. అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాకుంటే ఇనుకోడు మాంగరు, ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాకుంటే పోటరైన ఏటగాళ్ళు పొంచి దాటిపోతుంటే. నా సాలి రంగా చెప్పసరిచి అబ్బే అని నిబ్బరంగా ముందుకెళ్ళి ముందుకెళ్ళి దెబ్బకి పెబ్బులుని అరే పప్పుండా పెట్టినోడిని తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భువికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఆహార భద్రత విషయం, చంద్రుడి మీద కాలు మోపాలన్న తపనలో స్పేస్ క్రాఫ్ట్లో స్థలాన్ని ఆదా చేయడం కోసం అని చెప్పి, వీలైనంత తేలికగా తయారు చేయడం కోసం అని చెప్పి నాసా చాలా రకాల మార్గాల గురించి ఆలోచించాల్సి వచ్చింది. అందులో భాగంగా ఆస్ట్రోనాట్స్ రక్షణ అవసరాలతో పాటు వాళ్ళు తినే ఫుడ్ మీద కూడా పరిశోధనలు జరిగినాయి. దానికి ఒక పరిష్కారాన్ని కనుక్కున్నారు, అదే ఫ్రీజ్ డ్రైయింగ్ అనేటటువంటి ప్రక్రియ. అందులో ఏంటంటే చాలా ఫ్రెష్గా వండిన ఆహార పదార్థాల నుంచి చాలా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర నీరు బయటికి వెళ్ళిపోయేలా చేస్తారు. ఆ తర్వాత ఆ పదార్థాలకి కొంచెం వేడి నీళ్లు కలిపి తినేయచ్చు. ఫ్రీజ్ డ్రైయింగ్ అంటారు దాన్ని. ఫ్రెష్గా ఒక విషయాన్ని ఏదైనా ఒక బ్రెడ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే వండేసి, అంటే శాండ్విచ్ో లేకపోతే నూడిల్సో ఏదైనా సరే వండేసి దాన్ని టోటల్లీ నీళ్ళంతా బయటకి డ్రైన్ చేసేసి, ఎట్లా అంటే ఇంకా మొత్తం అక్కడ అందులో తడి అనేది ఉండదు, చేసేసి దాన్ని లోయెస్ట్ టెంపరేచర్లో టోటల్ ఫ్రీజ్ చేస్తారు. దాన్నే ఫ్రీజ్ డ్రైయింగ్ అంటారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వేడి నీళ్ళల్లో పడేస్తే చాలు, 2 మినిట్స్లో మళ్ళీ ఫ్రెష్గా మామూలుగా అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇది ఎక్కడైనా చూసినట్టు కానీ లేదా చేసినట్టు కానీ గుర్తొస్తుందా? ఎస్, మన కప్ నూడిల్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ రెడీ టు ఈట్ పొంగల్, రెడీ టు ఈట్ జీరా రైస్ ఇవన్నీ కూడా జరిగేది ఇదే. ఈ విధానం అపోలో వ్యోమగాములకి చాలా ఉపయోగపడింది. సో మనకి అంతేగా ఈ ఫ్రీజ్ డ్రైయింగ్ విధానం పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చింది దాని తర్వాతే. అందుకే ఫ్రీజర్లో పెట్టి, అంటే ఇప్పుడు ఈ మన ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేకపోతే ఏవైనా సరే అవన్నీ రెడీగా పెట్టేసి, రెడీ టు ఈట్ ఏవైతే ఉన్నాయో 2 మినిట్స్లో మీరు వేడి నీళ్ళల్లో జస్ట్ ఆ కవర్తో పాటు పెట్టేసినా చాలు, మొత్తం రెడీ అయిపోతుంది అంటూ ఉంటారు. యాత్రలకు వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే బయట ఫుడ్ తినలేని వాళ్ళు కానీ అవన్నీ వాళ్ళందరూ చేసేవి, అంటే ఏవైనా వేరే రకాల ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేని వాళ్ళు ఇలాంటివి కొనుక్కొని రెడీ టు ఈట్లన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఇంకోటి సర్వైవల్ బ్లాంకెట్, ఎండ నుంచి అపోలో స్పేస్ క్రాఫ్ట్ విడి భాగాలను రక్షించడం కోసం అని చెప్పి నాసా స్పేస్ బ్లాంకెట్, షైనింగ్ ఇన్సులేటర్ అంటారు దాన్ని, దాన్ని వాడారు. ప్లాస్టిక్, ఫిల్మ్, అల్యూమినియంతో పాటు ఇంకా మిగతా కొన్ని ఎలిమెంట్స్ తోటి దాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఏదైనా అత్యవసర సమయాల్లో విరివిగా ఉపయోగిస్తున్నటువంటి సర్వైవల్ బ్లాంకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేస్ బ్లాంకెట్ని స్ఫూర్తిగా తీసుకుని వాడుతున్నారు, తయారు చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ కవర్లను చుడతారు, శరీరం నుంచి వేడిని కోల్పోకుండా ఈ కవర్ కాపాడుతుంది. సియాచిన్ గ్లేషియర్ దగ్గర అక్కడక్కడ కొంచెం జనాలు కష్టంగా ఉంది, టెంపరేచర్ తట్టుకోలేకుండా ఉన్నారనుకున్నప్పుడు ఇలాంటి టెంట్లనే మనము వాడుతున్నాం. అంటే నాసా టెక్నికల్ బ్రెయిన్ ఏదైతే ఉందో అత్యవసర దుప్పట్లను సృష్టించడానికి బ్లాంకెట్స్ని, సర్వైవల్ బ్లాంకెట్స్ని సృష్టించడానికి ఉపయోగపడింది. పరువు పందాలు జరిగినప్పుడు కూడా ఎక్కువగా వీడి కనిపిస్తూ ఉంటాయి ఇవి. అలాగే రోగులు లేదా సిబ్బంది పరిస్థితులను ఇంకా కొంచెం బెటర్ చేయడం కోసం అని చెప్పి హాస్పిటల్స్లో ఈ టెక్నిక్ని ఉపయోగిస్తారు. ఇలా మనకి తెలియకుండానే మనలో చాలామంది ప్రతిరోజు వాడేటటువంటి కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి బట్ కొన్ని టెక్నాలజీ పరంగా కొంచెం బాగా అడ్వాన్స్ అయ్యి తర్వాత అప్రూవ్ అయ్యి అది మన డైలీ రొటీన్లో కూడా ఒక భాగం అయ్యి మన లైఫ్ని కొంచెం ఈజీ చేసిన విషయాలేగా. డస్ట్ ఎలర్జీ ఉన్న ఎవరైనా సరే వాక్యూమ్ క్లీనర్ వాడతారు, అలాగే సర్వైవల్ బ్లాంకెట్స్, అలాగే డ్రైయింగ్ ఫ్రీజ్ డ్రైయింగ్, ఇలా అన్ని విషయాలు, షూజు, స్ప్రింటర్స్ వాడే షూజు, ప్రతి ఒక్కటి. సో వాళ్ళకేదో ఒక రికార్డు సృష్టించామని చెప్పుకోవడానికి, లేకపోతే ముందు మేము వెళ్ళామని చెప్పుకోవడానికో చేశారు తప్ప మనకు ఒరిగింది ఏం లేదు అని అని మీరు అనుకుంటే హియర్ హియర్, అది తప్పు. టెక్నాలజీని డెవలప్ చేసినప్పుడు అదే ప్రిన్సిపల్ని మిగతా వాటిలో కూడా ఉపయోగిస్తారు. లేకపోతే ఇప్పుడు ఆ గ్రావిటీ అనేది యాపిల్ నెత్తి మీద పడ్డప్పుడు మాత్రమే కాకుండా తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది? అక్కడికక్కడ వదిలేసినా, లేదు అక్కడ అది ఫ్రేమ్ చేసినా, ఆ తర్వాత ఆ ఫ్రేమింగ్ తోటి ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. కాబట్టే టెక్నాలజీ పరంగా మనం ఇవాళ ఇంత అడ్వాన్స్లో ఉన్నాం. కాబట్టి ఏ టెక్నాలజీ అయినా ఆ ఒక్క విషయంతో ఆగిపోదు. దాని ప్రిన్సిపల్తో ఇంకా బోలెడన్ని విషయాలని, బోలెడన్ని వస్తువుల్ని, బోలెడంత లైఫ్ స్టైల్ని మార్చే విషయాలను కూడా సృష్టించగలదు అని చెప్పడమే నా లక్ష్యం. ఇది ఈ ఒక్కసారితో అయిపోలేదు. దీని మీద ఎన్నో రూమర్స్ వచ్చినాయి తెలుసా? అసలు నిజంగా చంద్రుడి మీదకి వెళ్ళారా ఏంటి అని ఎంతోమంది డౌట్ కూడా పడ్డారు. ప్రతి ఒక్క దానికి ఏదైనా ఒక అచీవ్మెంట్ ఉన్నా, లేకపోతే ఒక మంచి పని చేసినా, ఒక చెడు పని చేసినా, దానికి మంచి చెడు రెండు కూడా ఉంటాయి. ఫ్లిప్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటారు. మరి ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎవరు క్వశ్చన్ రేస్ చేశారు, ఎవరు దానికి ఆన్సర్ ఇచ్చారు, అసలు అది నిజమా అబద్ధమా, ఇవన్నీ విషయాలు కూడాను ఎంతో మనకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. బట్ ఒక్కరోజులో అవన్నీ చెప్పలేం కదా. అందుకని రేపటి చిత్రం బడారవి చిత్రంలో ఖచ్చితంగా చెప్తాను. ప్రస్తుతానికి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం జూలై 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of my ind media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
రాజునికి హరిదారికి రూపకా Ba 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 ba